అసలు వేద మంత్రాలన్నీ కూడా ఎలా వచ్చినాయో మనం తెలుసుకోవాలి. ఎందుకంటే వేద మంత్రాలేగా ఈ ఉపనిషత్తులు కూడా, వీటిని శృతులు అన్నారు. శృతి అంటే విన్నవే అని. ఎవరు విన్నారు? మహర్షులైనటువంటి వాళ్ళు, తపశక్తి సంపన్నులైనటువంటి మునులైనటువంటి వాళ్ళు, తీవ్రమైనటువంటి ఏకాగ్రమైనటువంటి తపోధ్యానంలో తపోనిష్టలో కూర్చున్నప్పుడు వాళ్ళ యొక్క మనస్సు నిర్మలమై ఏకాగ్రమై నిశ్చలమై ఏ రకమైనటువంటి విషయ ఆలోచనలు లేకుండా పోయి విషయ శూన్యమై అలా ఎప్పుడైతే ఉన్నారో అప్పుడు వాళ్ళకి వినిపించినటువంటివి వేద మంత్రాలు. అంటే ఎన్ని సంవత్సరాల పాటు వాళ్ళు నిరంతరము కూడా అట్లా తపస్సు చేస్తున్నారు, అలా వినాలి అని అంటే ఎవరో చెప్పాలి కదా. మరి ఎవరు చెప్పారు? బయట నుంచి ఎవరిని వచ్చి చెప్పారా? వాళ్ళకి బయట నుంచి ఎవరు చెప్పాల. మరి ఎలా తెలిసినాయి? వాళ్ళకి లోపల నుంచి వినిపించింది. మరి లోపల ఎవరున్నారు వినిపించడానికి? లోపల పరమాత్మ ఉన్నాడు, అందరిలోనూ పరమాత్మ ఉన్నాడు. మరి అందరిలో పరమాత్మ ఉంటే మాకెప్పుడు చెప్పలేదేమండి? మాకెప్పుడు వినిపించలేదే? ఆయన చెప్పింది వినటానికి నీకు ఎక్కడా అవకాశం ఉంది పాపం? ఆయన చెప్పింది వినాలి అని అంటే నీ మనస్సంతా కూడా నిర్విషయం కావాల. మన మనస్సంతా ఎప్పుడు విషయాలతో నిండుంటది. అందుకనే పరమాత్మ ఏదన్నా చెబుతున్నా ఆపవయ్యా నీ గోలెవడి ఉంటాడు, ఇప్పుడు నాకు ముందు ముఖ్యమైనటువంటి విషయాలు చాలా ఉన్నాయి అని అంటున్నాం మనం. అంటున్నామంటే అంటల్లా, అలా ఉంటున్నాం మనం, ఆ ప్రవర్తిస్తున్నాం. అందుకనే మనకేమి చెప్పడు ఆయన పాపం. మనం కూడా ఆ రకంగా కనుకుంటే మనకి చెప్తాడు, మనకి వినిపిస్తాయి. అందువల్ల ఆ రకంగా విన్నటువంటివి ఈ వేదాలు. కాబట్టి తమ హృదయంలోనే ఉన్నటువంటి పరమాత్మ నుంచి వినిపించినవి గనక వీటిని శృతులు అన్నారు. వినిపించినటువంటి వాడు తమలో ఉన్నటువంటి పరమాత్మ గనక వాటిని అపౌరుషేయాలన్నారు. అంటే బయట నుంచి ఎవరో చెప్పినటువంటివి కాదు, అపౌరుషేయాలు భగవంతుడి నుంచి వచ్చినాయి అని. మరి ఇలా వచ్చినటువంటివన్నీ కూడా మన దాకా ఎట్లొచ్చినాయి? ఆ వచ్చినటువంటి వేద మంత్రాలన్నీ కూడా వేదవ్యాసుడు వాటిని విభాగం చేశాడు కదూ, కాబట్టి ఆయన మొట్టమొదట. మరి వేదవ్యాసుని విభాగం చేస్తే ఆ వేదాలన్నీ మనం ఏమైనా చదవగలుగుతామా? మనం ఏమైనా చూడగలుగుతామా? తెలుసుకోగలుగుతామా? లేదు. అందుకని ఆ వేద మంత్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాల్ని మహాత్ములైనటువంటి గురువులు వాళ్ళ యొక్క శిష్యులకి బోధిస్తూ ఉండేవాళ్ళు. ఆ శిష్యులు బాగా జాగ్రత్తగా అవగాహన చేసుకుని ఆ తర్వాత వాళ్ళు గురువులై వాళ్ళ శిష్యులకి వాళ్ళు బోధించేవాళ్ళు. ఆ శిష్యులు మళ్ళీ వాళ్ళు గురువులై వాళ్ళ శిష్యులకు బోధించేవాళ్ళు. ఇలా గురు శిష్య పరంపరగా ఈ వేద విజ్ఞానం అలా 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 వచ్చింది. ఇలా వచ్చి మళ్ళీ ఈ కలియుగంలో ఉన్నటువంటి దాదాపుగా 1000 సంవత్సరాలు క్రిందటి వరకు వచ్చినప్పటికల్లా అప్పటికి గ్రంథాల్లో తాటాకుల మీద రాసేవాళ్ళు. అందుకని ఈ వేద మంత్రాలన్నీ కూడా తాటాకుల మీదకి వచ్చినాయి. ఆ తర్వాత గ్రంథాలు ముద్రించేటప్పుడు గ్రంథాల్లోకి వచ్చినాయి. ఆ తర్వాత వాటిని తెలుసుకొని వాటి యొక్క వివరణని గ్రహించి ఆలోచించి వాటికి వ్యాఖ్యను తయారు చేసి వాటిని శిష్యునికి బోధించి మహాత్ములైనటువంటి వాళ్ళు దాన్ని చాలా తేలిక భాషలో అందించారు. ఆ శిష్యుల నుంచి ఈ శిష్యులు, ఈ శిష్యుల నుంచి ఈ శిష్యులు, అలా గురు శిష్య పరంపరాగతంగా ఇవి మన దగ్గరికి వచ్చినాయి. అందువల్ల వాళ్ళందరికీ మనం రుణపడి ఉన్నాం. ఆ వ్యాస మహర్షి దగ్గర నుంచి, ఇంకా చెప్పాలంటే బ్రహ్మదేవుడి దగ్గర నుంచి అందరికీ కూడా మనం రుణపడి ఉన్నాం. అందుకనే బ్రహ్మదేవుడికి, ఆ తర్వాత ఋషి పరంపరకి, ఆ తర్వాత గురువులకి, ఆ తర్వాత మనల్ని మార్గంలోకి తీసుకొచ్చినటువంటి గురువులకి, మరి జీవన్ముక్తులకి, మహాత్ములకి అందరికీ కూడా వందనాలు అని ఇక్కడ చెప్పడం జరిగింది. ఇది ముఖ్యంగా ఈ ఈ వేద మంత్రాలు ఉపనిషత్తులుగా, ఆ ఉపనిషత్తులు మనం అర్థం చేసుకోవటానికి వీలుగా మన చెవుల దగ్గరికి వచ్చి మన హృదయంలోకి ఎక్కటానికి కారణమైనటువంటి వాళ్ళందరికీ కూడా నమస్కారం చెప్పడం జరిగింది.